గతంలో మనం చింతకి చింతనకి గల వ్యత్యాసం తెలుసుకున్నాం. అలాగే ఒక మనిషి చక్కటి యాటిట్యూడ్ తో వ్యక్తిత్వంతో విలసిల్లాలంటే ఏం చేయాలి, ఎలా దాన్ని సాధన చేయాలి అనే విషయాలు చాలా చక్కగా సిస్టర్ ఉమారాణి గారు మనకి తెలియజేశారు. మరి ఈ రోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి సిస్టర్ ఉమా గారు, గతంలో మీరు ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అంటే తనలో పరివర్తన తనే తీసుకురావాలి అని మీరు చెప్పారు. అందులో భాగంగా మీరు రాజయోగం గురించి మెన్షన్ చేశారు. అసలు రాజయోగం అంటే ఏంటండి?
రాజయోగము అనే పదంలోనే మనకు దాని యొక్క మీనింగ్ ఉందండి. రాజ అంటే ఏ యోగం ద్వారా మనం రాజాగా అవుతామో దానికి రాజయోగం అని చెప్పడం జరిగింది. అయితే దీనికి రాజయోగానికి ఇంకా అష్టాంగ యోగము అని కూడా చెప్తూ ఉంటాం. అంటే ఇది చాలా ఈజీగా సహజంగా మనిషి కూర్చుంటూ పడుకుంటూ తింటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కూడా 9 ఇయర్స్ ఓల్డ్ బాయ్ నుంచి 90 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ఆల్సో కెన్ ప్రాక్టీస్ దిస్ అనమాట. ఈవెన్ బెడ్డెడ్ అండ్ పేషెంట్ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అందుకోసం దీన్ని ఈజీ రాజయోగా అని సహజ రాజయోగం అని కూడా అంటాం. అలాగే ఇంకా రాజయోగం అంటే దీన్ని కర్మయోగము అని కూడా చెప్తామండి. అంటే దీన్ని ఒక చోటే కూర్చొని మనిషి అన్ని పనులు మానేసి చేస్తేనే అది యోగం అని కాదు. ఇక్కడ అర్థం అన్ని కర్మలు చేస్తూ కూడా కర్మలతో పాటు చేస్తూ ఉండేటువంటి యోగం ఇది. కాబట్టి దీన్ని కర్మయోగము అని చెప్తాము. అందుకని ఈ కర్మయోగము ఈ రాజయోగంలో మనం ఏదైతే కర్మయోగం చేస్తున్నప్పుడు అన్ని యోగాల కంటే కూడా ప్రత్యేకత ఇక్కడ ఏంటి అంటే ప్రతి చోట కూడా మామూలుగా యోగము మెడిటేషన్ ధ్యానం యొక్క ప్రక్రియ మొదలవుతూనే అందరు కళ్ళు మూసుకుంటారు. చాలా మటుకు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ మన బ్రహ్మ కుమారిస్ లో ఏదైతే నేర్పిస్తుంటామో రాజయోగ పద్ధతి, ప్రతి మనిషి కూడా ఒక నేచురల్ ప్రాసెస్ అనమాట. ఇట్స్ లైఫ్ ప్రాసెస్. అన్ని పనులు చేస్తూనే పనులు ఎంత ఈజీగా చేసుకుంటున్నామో యోగం కూడా అంత ఈజీగా ఉండాల్సిందే అనమాట వాటితో పాటుగా మనకి. అందుకోసం మనం పనులు చేయడం కళ్ళు తెరిచి చేస్తాం, కళ్ళు మూసి చేయలేము. సో అలాగే మనం యోగం చేయడం కూడా కళ్ళు తెరిచి చేయడం అభ్యాసం కావాలి మనకి. అందుకని మనం ఇక్కడ మెడిటేషన్ లో కళ్ళు మూసుకొని చేయండి ధ్యానం అని చెప్పము. కళ్ళు తెరుచుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కాబట్టి పనులలో ఉంటూ కళ్ళు తెరిచి ఉన్నా సరే మీరు ఉండొచ్చు యోగయుక్తంగా అనమాట, రాజయోగిగా ఉండొచ్చు. సో అందుకని దీన్ని కర్మయోగం అని కూడా అంటాం. అలాగే దీన్ని జ్ఞాన యోగం అని కూడా చెప్తామండి. ఇంకా దీన్ని జ్ఞాన యోగం అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ యోగము అన్నప్పుడు దీని మీనింగ్ ఏంటంటే కనెక్షన్, లింక్, కమ్యూనియన్ ఇన్ బిట్వీన్ టూ అనమాట. ఏవని రెండిటికి మధ్య సంబంధం ఉండడం, ఆ సంబంధానికి యోగం అని చెప్పేస్తాం, లింక్ అనమాట. యాక్చువల్గా సంస్కృత పదం యూచ్ అని నాగలి, రెండు ఎద్దులు మధ్యలో కనెక్ట్ చేస్తుంది. సో అది ఎలాగ దాన్ని లింక్ చేసేది కాబట్టి దాని నుంచి ఆ యూచ్ అనే పదం అనమాట యోగ అనేది వచ్చింది. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనకు లింక్ అనేది వేటితో ఉండాలి ఏ రెండింటికి మధ్యలో అనంటే నా స్వయం తోటి ఫస్ట్ లింక్ నాకి, తర్వాత నా ఆత్మకి తండ్రి అయిన పరమాత్మ తోటి సంబంధాన్ని జోడించేది రాజయోగం అనమాట. అయితే దీనికి జ్ఞాన యోగం అని ఎందుకు అంటున్నాము ఇక్కడ అనంటే ఈ సంబంధం అసలు నేనెవరు ప్లస్ ఎవరితోటి నేను బుద్ధి యోగాన్ని జోడించాలి, నాకు శక్తులు కావాలి అనుకున్నప్పుడు నాలో ఉండే బలహీనతలు పోవాలి అంటే నా మానసిక శక్తులన్నీ రావాలి నాలో అంటే దానికి కావాల్సినటువంటి అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎక్కడ ఉంది అసలు, దాని ఆ కంప్లీట్ నాలెడ్జ్ నాలో ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ఆ విధిపూర్వకంగా నేను ఎప్పుడైతే చేస్తానో దాని ద్వారా న్యాచురల్ గా అనమాట విదిన్ నో టైం ఐ విల్ ఫీల్ దట్ ఎనర్జీ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ మీ అనమాట. ఆ ప్రాసెస్ మొదలవుతూనే ప్రాక్టీస్ చేయడం తోటి అయితే మామూలుగా భక్తిలో ఏమవుతుంది అనంటే జస్ట్ లైక్ ఒక యంగ్ గర్ల్ ఉందనుకోండి, అన్మ్యారీడ్ గర్ల్, ఆవిడకి మ్యారేజ్ అవ్వకముందు ఈ ప్రపంచంలో తనకంటూ ఒక భర్త ఉన్నారనుకుంటుంది. ఎవరా భర్త అంటే తెలియదు, తనకు ఎంగేజ్మెంట్ అవ్వలేదు కాబట్టి. బట్ ఒక భర్త అని ఊహించుకుంటుంది, ఊహించుకున్నంతలో ఆవిడకి అంత ఫీలింగ్స్ అని రావంటారు. బట్ అదే మళ్ళీ ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి ఒక వ్యక్తితో, ఇప్పుడు తనకి ఒక నాలెడ్జ్ వచ్చేసింది, తన భర్త ఎవరు, తను ఎవరికి భార్య కాబోతుంది, ఈ సంబంధం అంటే ఇక్కడ కనెక్షన్ అన్నమాట. సో ఈ కనెక్షన్ ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు అమ్మాయికి ఎప్పుడు ఊహించుకున్నా కూడా ఇప్పుడు ఎలా ఉంటాయి ఫీలింగ్స్
పర్టికులర్ వ్యక్తి కనిపిస్తారు
ఆ వ్యక్తితో పాటు ఆ సంబంధంలో వచ్చేటువంటి మాధుర్యం ఏదైతే ఉంటుందో ఫీలింగ్స్ లో అమ్మాయికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. బట్ ఇంతకుముందు ఆ వ్యక్తి ఉన్నా ఆవిడకి ఆలోచిస్తే అది రాలేదు. దట్ మీన్స్ అదేమవుతుంది, ఒక భక్తి భావంతో చేస్తుంది లాంటిది అనమాట. బట్ ఇప్పుడు ఏంటి, తెలుసుకుని చేసేది, జ్ఞానయుక్తంగా చేసేది, నాలెడ్జ్ఫుల్ గా చేసే దాంట్లో ఏముందంటే నాకు ప్రాప్తి ఎక్కువగా ఉందన్నమాట, ఇన్స్టెంట్ గా. సో అలాగా రాజయోగంలో ఏమవుతుంది అని అంటే, భగవంతుడు ఎవరో, ఎక్కడుందో ఆ సోర్స్ నాకు తెలియదు, ఏదో అని తలుచుకుంటున్నాను నేను గుడ్డిగా, అలా కాదు. బట్ నేనెవరు, నేను ఎందుకు తలుచుకోవాలి, ఎవరిని తలుచుకోవాలి, ఆ అల్టిమేట్ సోర్స్ ఎక్కడ ఉంది, కంప్లీట్ నాలెడ్జ్ అనేది నాకు తెలుసుకుని చేసేది కాబట్టి దీన్ని జ్ఞాన యోగం అని చెప్తున్నాం అనమాట. అలాగే దీన్ని సమత్వ యోగం అని కూడా అంటాం అనమాట, అంటే బ్యాలెన్స్ గా. అయితే మీరు మామూలుగా అనుకుంటారు అనమాట, ఈ రాజయోగా నేర్పించాలంటే మాలైన్ సిస్టర్స్ ని చూస్తే కంప్లీట్లీ వైట్ క్లాడెడ్ పీపుల్ అంటే, ఓ ఇక్కడికి వెళ్తే మేము అలాగే అయిపోవాలంటే ఇది మా వాళ్ళ అయ్యే పని కాదు అని చెప్పేసి చాలా మంది అలాంటి అపోహలు ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఇక్కడ ఎవరైతే గృహస్థంలో ఉంటూ అన్ని ఉద్యోగ వ్యాపారాలు నెరవేరుస్తూ కూడా వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతల్ని, సామాజిక బాధ్యతలు నెరవేరుస్తూ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి మేము నేర్పించేది ఏంటంటే అవన్నీ విస్మరించాలి అని చెప్పాం ఇప్పుడు కూడా సన్యాసులాగా. బట్ ఇక్కడ నేర్పించేది ఏంటంటే, ఇంతవరకు కూడా మీరు నిర్వర్తిస్తూ వచ్చేటువంటి కార్య వ్యవహారాన్ని ఇంకా ఇంకా పర్ఫెక్ట్ గా, చాలా పీస్ఫుల్ గా, పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి, దానికి కావలసినటువంటి శక్తి మీకు రావాలి అని అంటే, ఆ రీఛార్జింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కొద్దిసేపు చాలు. మన మొబైల్ మనం యూజ్ చేస్తాము 8 hours కావచ్చు, 3 days కావచ్చు, బట్ దట్ ఛార్జింగ్ ఎంతసేపు పెడుతున్నాం మనం, 8 hours పెట్టాం దానికి, 3 days పెట్టాం దాన్ని. సో కొద్ది సమయంలో అయిపోతుంది అది. సో అలాగే మీరు ఒక రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్ గా పనిచేయాలి, పర్ఫెక్ట్ గా చేయాలి ఏదైనా నిర్ణయాలు అని అంటే, దానికి కావాల్సినటువంటి మీ మానసిక ఎనర్జీ ఏదైతే ఉంటుందో కొద్దిసేపు టైం ఛార్జింగ్ చేసుకుంటే చాలు. మార్నింగ్ మీరు వర్క్ మొదలెట్టక ముందే, మీరు రొటీన్ స్టార్ట్ అవ్వకముందే ఎర్లీ మార్నింగే చేయండి ప్రాసెస్. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకముందు, ఎవరు లేవకముందు ఒకసారి మీ రెస్పాన్సిబిలిటీస్, రొటీన్స్, మీ రోల్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇంకా మీకు టైం ఉండదు. సో అందుకోసం అనేది ఇది యోగం చేయడానికి ఎర్లీ అవర్స్ లో మనం పొద్దునే ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి, ప్రశాంతమైనటువంటి వేళ అని చెప్తాం అమృత వేళ, బ్రహ్మముహూర్త సమయం అనేది, ఆ సమయంలో మనం ఎప్పుడైతే ఏకాంతంలో కూర్చొని మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోవడం. యాక్చువల్ గా దీన్ని ఏమంటామంటే, రాజయోగ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అపాయింట్మెంట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. రోజంతా ఎంతో మందికి సమయాన్ని కేటాయిస్తాం 24 గంటలలో, కానీ మన కోసం మనం ఒక 5 minutes అయినా సమయం ఇవ్వకపోవడం అంటే అది ఎంత అన్యాయం చూడండి, మన మనసుకు మనం ఎంత అన్యాయం చేస్తున్నట్టు. సో ఆ కాస్త టైం ఇస్తే చాలు, అది మనకు రోజంతా ఒక మంచి సర్వెంట్ గా మనకు పనిచేసి పెడుతుంది. అందుకే ఏమంటారంటే, యువర్ మైండ్ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ మాస్టర్ అని చెప్తారు. సో మనసును మనము దానికి అనుకూలంగా ఏం కావాలి, ఎంత శక్తిని ఇవ్వాలి, అలా అర్థం చేసుకుంటూ ఆ ప్రకారంగా దాన్ని నడిపిస్తూ పోవడం అంటే మనం మనసు పైన ఆధిపత్యాన్ని వహించడం, అక్కడ మన కంట్రోల్లో ఉంచుకోవడం, మన నియంత్రణలో. ఇది రాజయోగం ద్వారా అనమాట ఈ ట్రైనింగ్ అనేది ప్రాసెస్. ఇది ఒక ఎక్సర్సైజ్ మన మనసుకి, రెగ్యులేటెడ్ ఎక్సర్సైజ్ అనమాట, ఒక డిసిప్లిన్ అనమాట మన మనసుకి. సో ఈ రకంగా రోజు చేయాల్సింది ఇది ఎక్సర్సైజ్ అనేది. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్, అది ఒక్క రోజులో వచ్చేది కాదు. సో దానికోసం ఇక్కడ నేర్పించేది ఏముంటుందంటే, అవి వచ్చే వాళ్ళకి 7 days బేసిక్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, డైలీ ఫర్ 1 hour అనమాట. 7 days చేయాలి కంప్లీట్ గా, 24 hours ఎవ్రీడే అని కాదు, డైలీ ఒక జస్ట్ 45 minutes, 1 hour మీరు ఇక్కడ మీకు దగ్గరలో ఉండేటువంటి బ్రాంచెస్ లో వెళ్తే మీకు ఈ ప్రాసెస్ అనేది ట్రైనింగ్ ఇస్తారు, అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా నేర్పిస్తారు. సో అక్కడ ఏం నేర్పిస్తున్నారంటే, మీరు అన్ని పనులు చేయండి, ఇంతకు ముందు కన్నా పర్ఫెక్ట్ గా చేయండి, ఇంతకు ముందు మీ రిలేషన్స్ లో కూడా మీరు ఎలా బిహేవ్ చేశారో అంతకంటే చాలా ప్రేమపూర్వకంగా, చాలా స్నేహపూర్వకంగా, నమ్రతతోటి, సహనంతో, ఓర్పుతోటి, చక్కగా అందరిని మెప్పిస్తూ సంతోష పెడుతూ మీరు సంతోషంగా జీవించండి. సో ఈ బ్యాలెన్స్ అనమాట, అంటే ఈ అలౌకిక స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ లైఫ్, ఇది మీ పర్సనల్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. దీని యొక్క రిఫ్లెక్షన్ ఏమవుతుంది, మీరు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే, in your life you have so many aspects, so many roles you have to play, different roles in different areas. So family lo unte kuda meer enno roles play cheyalsu undi, ento mandi tho endo sambandhalu veru veru ga akkada vaalla tho kuda meer chaala balanced ga behave cheyagaligali. Eppudu mee sambandham eppudu change aina mee attitude lo mark teeskuravadam, mee oka feelings lo, expressions lo vaallaku anugoolanga justify cheyali mee role ku anante, ee charging anedi chaala avasaram. Andukane deenni samatva yogam ani kuda cheptaru anamata. So alage rajayogaanni inka బుద్ధి యోగం అని కూడా అంటామండి. ఇది మనం రాజయోగం అంటే కాళ్ళు చేతులు శరీరంతో చేసేది కాదు, కంప్లీట్ గా ఇట్స్ మెంటల్ ప్రాసెస్ అన్నమాట. దీన్ని మనస్సు పైన నియంత్రణ కోసం చేసేటువంటి యోగం కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా మనస్సు బుద్ధి ద్వారా జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట. ఇది మనస్సును బుద్ధిని సమతుల్యంగా ఏకాగ్రం చేయడం ఒక దానిపైన. అందుకని ఇది బుద్ధి ద్వారా చేసే యాత్ర మనము ఆత్మవైపుకు కానీ పరమాత్మ వైపుకు కానీ. అందుకని దీన్ని బుద్ధి యోగము అని చెప్తామన్నమాట. అలాగే దీన్ని సన్యాసి యోగం అని కూడా అంటాం. నేను ఇందాక అన్నాను మీకు సన్యాసులాగా అన్ని సన్యాసం చేసుకుని విడిచేసి వెళ్లి చేసే యోగం కాదు ఇక్కడ. అది మామూలుగా యోగి కావాలి అంటేనే ఇంతకు ముందు చాలా అపోహ ఉండేది. ఇప్పుడు ఒక అవేర్నెస్ వచ్చింది అనుకోండి, మెడిటేషన్ అంటే యోగం అంటే అలా కాదనేది. బట్ చాలా మటుకు భయపడే వాళ్ళు ఇంతకు ముందు ఏంటంటే సన్యాసులాగా ఎక్కడో గొల్లలోకి వెళ్ళి సమాజంలో అన్నింటిని మన బాధ్యతలు విడిచేసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుందేమో భార్య పిల్లల్ని ఫ్యామిలీ. బట్ ఇక్కడ సన్యాస యోగం అనేది ఏంటి అంటే దేన్ని సన్యాసం చేయాలి, మనకు జీవితంలో గృహస్థంలో ఉంటూ మన జీవితానికి దుఃఖాన్ని అశాంతినిస్తుంది సంబంధాలలో ఏదైతే ఉంటుందో అది సన్యాసించండి. బట్ ఏదైతే మనకు శాంతినిస్తుందో ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో దాన్ని ఎంజాయ్ చేయండి, దాన్ని విడిచిపెట్టకండి. సో అలాంటప్పుడు మనకు స్త్రీ చాలా మటుకు ఫస్ట్ థింగ్ ఏంటంటే స్త్రీని సన్యాసించండి అన్నారు. కానీ యాక్చువల్ గా స్త్రీ మాయా కాదనమాట. అక్కడ దుఃఖానికి కారణం స్త్రీ కాదు, స్త్రీ పట్ల వ్యక్తులు ఉండేటువంటి దృష్టికోణం ఏదైతే ఉందో. స్త్రీ ఒక భోగ విలాసాలకు పనికొచ్చే వస్తువు మాత్రమే అన్నట్టుగా ఏదైతే దృష్టికోణం ఏర్పడిందో దాని కారణం చేత స్త్రీ దుఃఖీగా అయిపోయింది, వ్యక్తి కూడా దుఃఖీగా అయిపోయారు. కానీ స్త్రీ అంటే ఆదిశక్తి పరాశక్తి అన్నారు, సృష్టికి మూలం అని చెప్పారు. గాడ్ భగవంతుడు ఈ సృష్టిని పరిపాలించడానికి తన సంతానానికి తన తర్వాత తల్లిని క్రియేట్ చేశాడంటారు. అంతటి శ్రేష్టవంత ఉన్నటువంటి స్త్రీ మూర్తిని ఒక భోగ విలాసాలకు పనికొచ్చే వ్యక్తిగా పరిగణించడం వల్లనే ఒక మాయలాగా కనిపించింది మనిషికి స్త్రీ యాక్చువల్ గా చూస్తే. కానీ స్త్రీలో ఉండే పరిపూర్ణత్వాన్ని వాళ్ళలో ఉండే ఆధ్యాత్మిక శక్తుల్ని ఎప్పుడైతే గుర్తించడం మొదలు పెడతారో ఆ దృష్టికోణంతో ఎప్పుడైతే వాళ్ళని చూడడం మొదలు పెడతారో అప్పుడు న్యాచురల్ గా దే విల్ ఎంజాయ్ దట్ రిలేషన్ అన్నమాట. అలాగే డబ్బు మాయ అని చెప్తారు ధనం కూడా. సో మన రియల్ లైఫ్ లో డబ్బు లేకుండా మనం సుఖపడేది ఎలాగండి? అసలు సుఖ సాధనాలు రావాలి అంటే మనిషికి ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా హ్యాపీగా ఉండాలి అని అంటే హెల్త్ అండ్ వెల్త్, దీస్ ఆర్ ద టూ థింగ్స్ అన్నమాట. సో ఆరోగ్యంగా ఇప్పుడు ప్రపంచంలో చూసుకోండి, కొంతమంది ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఐశ్వర్యం లేదండి. ఎవరైతే చాలా ఐశ్వర్యవంతులుగా ఉన్నారో దోస్ ఆర్ వెల్దీ, దే డోంట్ హ్యావ్ హెల్త్ అన్నమాట, ఆరోగ్యం లేదు. సో కాబట్టి ప్రపంచంలో ఎవరు ఆనందంగా ఉన్నారు? ఎవరు లేరు. సో అందుకోసము హ్యాపీగా లైఫ్ జీవించాలి అని అంటే సమాజంలో జీవితాన్ని సన్యాసించడం కాదు, రెండు కావాలి, ఆరోగ్యం ఐశ్వర్యం రెండుటిని సమకూర్చుకోవాలి. దానికోసం మనం మన జీవిత విలువల్ని డబ్బు కోసం వదులుకోవాలి, నువ్వు మన సంబంధాలని విడుచుకోవాలి, అన్ని బాధ్యతలను విస్మరించి ఒక డబ్బుకే నువ్వు పరిమితం అయిపో అలా ఇప్పుడు చెప్పలేదు. అలా ఆ దృష్టికోణంతో డబ్బును యూజ్ చేసి డబ్బును పెంపొందించుకోవాలనుకుంటే అది మాయమవుతుంది. సో మన విధానం, మనం డబ్బును ఉపయోగించే పద్ధతి ఏదైతుందో, మన ఆలోచన చెడుగా పోయినప్పుడు దృష్టికోణం దాన్ని చెడుగా ఉపయోగించడంలో మనం ఎప్పుడైతే అన్నిటినీ విడిచేస్తున్నామో బ్యాలెన్స్ లేకుండా, అప్పుడు అది మనకు దుఃఖానికి కారణమవుతుంది. కానీ మనిషి జీవితంలో సుఖపడాలంటే డబ్బు చాలా అవసరం, సుఖ సాధనాలు కావాలి అనుకున్నట్టయితే. సో అందుకోసం డబ్బు కూడా మాయ కాదు, స్త్రీ మాయ కాదు. ఇంకొకటి ఏమంటారంటే పిల్లలు కూడా మాయ అంటారు. కానీ ఏ ఇల్లైనా సరే ఇంటికి అందం, ఇల్లాల తర్వాత మళ్ళీ పిల్లలే అనమాట. సో పిల్లలు లేని ఇల్లు వెలవెళ్ళబోతుందని చెప్తారు. అంటే అప్పుడు పిల్లలు మరి మాయ ఎలా అవుతారు మనకి? మనకు సంతోషాన్ని ఆనందించేది ఎంత దుఃఖంలో ఉన్నా బాధలో ఉన్నా సరే, ఎంత టిగోస్ట్ పర్సనాలిటీ అయినా సరే, ఒక చిన్న బాబు అలాగా స్మైల్ ఇస్తూ దగ్గరికి వచ్చారనుకోండి, చూస్తూ ఆనందించని వాళ్ళు ఎవరుంటారు ఆ ఫేస్ చూడగానే? అసలు ఎవరిలో అయినా సరే ఆ పాజిటివ్ ఫీలింగ్స్ ఆటోమేటికల్ గా వచ్చేస్తుంటాయి ఆ పిల్లల్ని చూడగానే. సో అలాంటప్పుడు వాళ్ళు మాయ ఎలా అవుతారు మనకి దుఃఖాన్ని ఇచ్చే వాళ్ళుగా? కానీ పిల్లల పైన మనకి ఏదైతే నేచురల్ గా ఉండాల్సిన ప్రేమ ఆప్యాయత ఉంటాయో అది మనకు ఆనందాన్ని ఇస్తుంది, పిల్లవాడికి కూడా ఆనందం ఇస్తుంది. కానీ పిల్లల ప్రతి ఏదైతే మనకు వ్యామోహం అనేది అటాచ్మెంట్ ఉంటుందో, అటాచ్మెంట్ మనకి ఒక లిమిటేషన్స్ లో పెడుతుంది అనమాట. ఆ పిల్లవాడిని కూడా మనం సరైన విధంగా పెంపకం పెంచకుండా చేస్తుంది, అలాగే మనల్ని మనం కూడా రిస్ట్రిక్షన్స్ అనమాట సమాజంలో. ఆ పిల్లవాడిని ఈజీగా మూవ్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది. మనకు మనం ఏదో అపోహలు సృష్టించుకుంటూ ఉంటాం, భయాలకు లోనవుతూ ఉంటాం. అది మోహం కారణం చేత, ప్రేమ కారణంగా కాదనమాట. ఈ అటాచ్మెంట్ అనేది లేకుండా పిల్లలకి మనం ఫ్రీడమ్ ఇచ్చేసి చక్కగా వాళ్ళని, వాళ్ళకి ఏం చెయ్యాలి నేను ఒక తల్లిగా తండ్రిగా బాధ్యతాపూర్వకంగా మనం చేయాల్సింది చేసి ఫ్రీగా ఉంటూ ఎంజాయ్ చేసామనుకోండి, ఒక అబ్జర్వర్ గా దెన్ యూ రియలీ ఎంజాయ్ దట్ అనమాట ఆ లైఫ్ కూడా. సో కాబట్టి ఇలాగా సన్యాసం అనేది, సన్యాస యోగం అంటే మనకు గృహస్థంలో ఉంటూ దుఃఖానికి కారణమైన ఈ కామ క్రోధులు మోహ అహంకారాలు వికారాలు ఏవైతే చెప్తామో ఈ ఫైవ్ వయసెస్ అనమాట. సో వీటిని మనం అదుపులో ఉంచుకుంటూ మన గృహస్థాన్ని ఎంజాయ్ చేయొచ్చు, స్వర్గసీమగా మార్చుకోవచ్చు, సంబంధాలను మనం ఎంజాయ్ చేయొచ్చు, అందరికి సంతోషాన్ని పంచవచ్చు, మనం సంతోషంగా ఉండొచ్చు, అలాగే సమాజంలో అన్ని కుటుంబాలతోటి కలిసిమెలిసి మనం జీవించగలుగుతాం. వీటిని మనం ఎప్పుడైతే సన్నిహిస్తామో అంతే కానీ గృహస్థాన్ని కాదు, స్త్రీని కాదు, పిల్లల్ని కాదు, బాధ్యతల్ని కాదు, సమాజాన్ని కాదు ఇక్కడ విస్మరించమని చెప్పేది. అక్కడ కుటుంబ జీవితము, సమాజ జీవితము, మీ బాధ్యతల్ని అన్నిటినీ పర్ఫెక్ట్ గా అందరికీ సంతోషాన్ని ఇచ్చండి, మీరు కూడా సంతోషంగా ఉండండి. ఈ రాజయోగం ద్వారా మనకు నేర్చుకునే విద్యార్థి కళ.
చూసారా, 8 గంటల పాటు మనం వాడుకునే సెల్ ఫోన్ ని 1/2 గంట సేపు ఛార్జింగ్ లో పెడితే చాలు, చాలా చక్కగా వాడుకోవచ్చు అని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఒక్క 1/2 గంట సేపు మనతో మనం గడిపితే రోజంతా కూడా మనసు ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా, మన పనులే ఆనందంగా చేసుకోవచ్చని చెప్పారు సిస్టర్. అలాగే ఈ రాజయోగం చేయాలంటే మనమేమి ఏది సన్యసించక్కర్లేదు, మన దినచర్య చక్కగా చేసుకుంటూనే ఈ రాజయోగాన్ని మనం చేసి అందరినీ సంతోషపెడుతూ మనం కూడా సంతోషంగా ఉండొచ్చని కూడా చాలా చక్కగా చెప్పారు. అయితే మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. సిస్టర్, మీరు రాజయోగం గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే ఇందులో ఒక పాయింట్, సాధారణంగా ధ్యానం అనేది కళ్ళు మూసుకుని చేస్తారు అందరూ, కానీ రాజయోగంలో కళ్ళు తెరిచే చేస్తారు. కళ్ళు మూసుకుని చేస్తేనే 1000 రకాల ఆలోచనలు పుట్ట, మనం మెదడు అనేది ఆలోచనలు పుట్ట, అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. కళ్ళు తెరిచి చూస్తే ఇంకా చుట్టుపక్కల ఉన్న ఈ వాతావరణం, వస్తువులు, మనుషులు కనిపిస్తుంటే ఏకాగ్రత ఎలా సాధ్యం అంటారు?
అందుకనే నేను ఇది రాజయోగం అంటే దీనికి ఒకటి ధ్యాన యోగం అని కూడా అంటామని చెప్పాను. ఈ ధ్యానంలో మనకుండే ఫోకస్ ఏంటి అంటే ఏ పని చేస్తున్నా సరే ఫస్ట్ నా పైన నాకు ఫోకస్ ఉంటుంది, నేను చేయబోయే కార్యం పైన నాకు ఫోకస్ ఉంటుంది. అయితే నేను ఏదైతే పని చేస్తూ ఉంటానో, మామూలుగా చూడండి, యోగం అంటేనే ఒక లింక్ అనమాట, కనెక్షన్. అలాగా యోగం అనేది లింక్ అనేది భౌతిక పరంగా కూడా ఉంటుంది. మనం 2 ఎలక్ట్రికల్ వైర్స్ ని మనం కనెక్ట్ చేయాలి అంటున్నప్పుడు, సో అది ఒక పవర్ హౌస్ తోటి మనం కనెక్ట్ చేయాలి అన్నప్పుడు అక్కడ ఫిజికల్ గా మనం ఆ వైర్స్ ని కనెక్ట్ చేస్తున్నాం, అక్కడ ఎనర్జీ పాస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం మానసికంగా కూడా ప్రతి వ్యక్తి ఒక యోగి, మన మనసుతోటి నిత్యం ఎంతో మందితోటి మనకి కనెక్షన్ అనేది ఉంటుంది, సంబంధం. యోగం అంటేనే సంబంధం అని చెప్పుకున్నాం. సో అలాగా ప్రతి నిత్యం కూడా మనం యోగులమే, కానీ అత్యున్నతమైనటువంటి యోగం ఏదైతే ఉందో, మనకి అత్యున్నతమైన ప్రాప్తుల్ని కలిగించే యోగం ఏదైతే ఉందో ఇది రాజయోగము, ఆధ్యాత్మిక యోగం అని చెప్తాము. ఈ యోగంలో ఇక్కడ మన కనెక్షన్ అనేది మన ఆత్మతో పాటు మన పరమాత్మ, ఆత్మలకి తండ్రి అయిన పరమాత్మతోటి, సుప్రీం బీయింగ్ అనమాట, హైయెస్ట్ స్థాయి. సో ఆ పరమాత్ముడితోటి సంబంధాన్ని ఏర్పరచుకునేది కాబట్టి దీనికి రాజయోగం అంటున్నాం. స్వయాన్ని తెలుసుకుని, స్వయం యొక్క తండ్రి పరమాత్మ అతను ఎవరు, ఎందుకు అతనితోటి నేను బుద్ధియోగం జోడించాలి, అతని ద్వారా నాకు ఏ ప్రాప్తులు కలుగుతున్నాయి అని ఈ మన ఆత్మ యొక్క మనస్సు, బుద్ధి యొక్క సంబంధాన్ని, అన్ని సంబంధాలు పరమాత్మతో జోడించి ప్రాప్తులని పొంది అనుభవం చేసేటువంటి యోగం కాబట్టి దీన్ని రాజయోగము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, సహజయోగము ఇవన్నీ చెప్తున్నాం. సో కాబట్టి సంబంధాల విషయం వచ్చినప్పుడు చూడండి, ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన భర్తను తలుచుకోవాలి అంటే ఎలా తలుచుకోవాలి, నా భర్తను నేను కళ్ళు తెరుచుకొని ఎలా తలుచుకోగలుగుతాను, నేను కళ్ళు మూస్తేనే నా భర్త జ్ఞాపకం రాగలుగుతారు నాకు అని ఎప్పుడైనా ప్రశ్నిస్తుంది. అలాగా అలాగే ఏ తల్లైనా తన పిల్లవాడిని గుర్తు చేయాలి అంటే నా పిల్లోడు జ్ఞాపకం వచ్చాడు అంటే నేను కళ్ళు మూసుకోవాలి అని అంటుందా ఎప్పుడైనా? అది నేచురల్ కదా, అది సంబంధం కదా అక్కడ. సో సంబంధం ఉన్నప్పుడు మీకు ఆ స్మృతి మర్చిపోవాలన్నా కూడా పనులలో మీకు మరవలేకపోతున్నారు. యాక్చువల్ గా అయితే విడిచేయాలి, పని చేస్తున్నంతసేపు మీ డ్యూటీ ఏంటి అంటే మీరు పని గురించి ఆలోచించండి, పిల్లవాడి గురించి కాదు. మరి ఎందుకు పోతుంది అక్కడ అంటే మీకు ఆ సంబంధం ఉంది కాబట్టి. అలాగా ఇక్కడ కూడా మనకి ఈజీ ఎప్పుడవుతుంది మెడిటేషన్ లో, అంటే మెడిటేషన్ అనేది ఏంటి, యోగం అంటేనే సంబంధం ఆత్మ మరియు పరమాత్మతో అని చెప్పుకుంటున్నాం. సహజంగా అన్ని పనులు చేస్తూ చేయాలి మనం. సో సహజంగా పనులు చేస్తూ చేయాలి అంటే పనులు మనం కళ్ళు తెరిచే చేయాలి. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు నా స్మృతి అనేది ఎందుకు పోకూడదు, నా తండ్రి అయినా పరమాత్మ, నా టీచర్ అయినా పరమాత్మ, నా గురువు అయినా పరమాత్మ, తల్లి, సర్వం నీవే అంటాం కదా. త్వమేవ మాతాశ్చ పితాశ్చ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం సర్వం మమ దేవ దేవ అని అంటాం కదా భగవంతుడికి. సర్వ సంబంధాలు నీవే అన్నప్పుడు ఆయన గురించి తెలుసుకున్నాక ఎందుకు మనం ఆత్మ ఆ సంబంధాలు ఆయనతో పెట్టుకోదు? ఎందుకంటే సర్వశ్రేష్ఠ ప్రాప్తులు ఏ తల్లి ఇవ్వలేని ప్రాప్తి, ఏ తండ్రి ఇవ్వలేని ప్రాప్తి, ఏ కొడుకు ఇవ్వలేని ప్రాప్తి, ఏ ఫ్రెండ్ ద్వారా లభించని ప్రాప్తి, ఏ టీచర్ ద్వారా లభించని ప్రాప్తి, సర్వోన్నత ప్రాప్తి ఆ తల్లి ద్వారా నాకు లభిస్తున్నాయి అన్నప్పుడు తెలుసుకున్న ఆత్మ నేచురల్ గా వద్దన్న అటువైపే బుద్ధి యోగాన్ని చూపిస్తారు, ఎంత పనులలో ఉన్నా సరే అనమాట.
అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ మనం జత చేయొచ్చండి, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. ఏ పని చేస్తుంటే దాన్నే మనము దైవంగా భావించి చేస్తున్నాము, ఆ పనిలోనే దైవాన్ని చూసుకోమని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. దీన్ని అక్కడ మనం అన్వయించుకోవచ్చు అంటారా?
Yes, you have said rightly, but work is worship అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి భావన అండి. బట్ ఈ రోజులలో మనుషులకి వర్క్ అంటేనే వర్షిప్ లాగా అయిపోయింది. వర్షిప్ లాగా లేదు, వర్షిప్ లాగా చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ టెన్షన్స్ మనకి అనమాట. సో కాబట్టి ఒక వర్షిప్ లాగా చేయాలంటే ఎప్పుడు అది మనకు ఆ ప్రేమ సంబంధాలలో ఆప్యాయత, ఆ కేర్ అండ్ కన్సర్న్, రియల్ లవ్, ట్రూ లవ్ అనేది ఇవన్నీ రావాలి అని అంటే అది ఎప్పుడు వస్తాయి? నేను వీళ్ళ సంబంధాలలో వాటిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు రావది. సో అది ఇట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్ అనమాట, మళ్ళీ డిస్గస్టెడ్ అనమాట. సో దానికి బదులు ఎందుకంటే వాళ్ళు నాకేదైతే లోపం ఉందో ఎదుటి వాళ్ళలో కూడా అదే లోపం ఉంది, వాళ్ళు కూడా అదే కావాలి. నేను ఏదైతే కావాలని కోరుకుంటున్నానో ఎదుటి వాళ్ళు కూడా అదే కావాలని కోరుకుంటున్నారు. నేను వాళ్ళకి ఇవ్వనంత వరకు నాకు అది రిటర్న్ రాదనమాట. బట్ నేను ఇవ్వడము అనేది ఫస్ట్ వాళ్ళు నాకు ఇస్తేనే నేను ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పటికీ కూడా. దిస్ ఇస్ రాంగ్ అనమాట. ఈ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ ఎస్ బేసిక్ సైకలాజికల్ నీడ్స్ అని చెప్తుంటాం వీటిని. ఒక మనిషి హ్యాపీగా ఉండాలి అని అంటే తన జీవితంలో సంతోషంగా అంటే మెటీరియల్ వెల్త్ ఏదైతే ఉంటుందో అది మనకు అబండెన్స్ అనమాట. సఫిషియెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఈ బేసిక్ సైకలాజికల్ నీడ్స్ ఎవరైనా మనకు చక్కగా ప్రేమ చేసే వ్యక్తి, ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, స్నేహపూర్వకంగా మనల్ని అడిగి పలకరించే వ్యక్తి లేకపోతే మనిషికి సాటిస్ఫాక్షన్ ఉండదు జీవితంలో. ఇవన్నీ ఉంటూ కూడా ఈ మెటీరియల్ వెల్త్ తోటి సాధించలేరు వీటిని. మెటీరియల్ వెల్త్ ఓకే, మీరు ఒకటి ఇచ్చారు అంటే అది మీరు పోగొట్టుకున్నారు, నష్టపోయారు అనమాట, తగ్గిపోయింది మీ యొక్క ట్రెషర్స్ లో. బట్ ఈ సైకలాజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఒకరికి ప్రేమ ఇచ్చారనుకోండి, అదేమైనా తగ్గిపోయిందా మీలో ప్రేమ గుణం అనేది? ఇంకా పెరుగుతుందా ప్రేమ గుణం? దాంతోపాటు రిటర్న్ మీకు ఆ వ్యక్తి జీవితాంతం ఇస్తారు మీకు ప్రేమ. సపోజ్ మీకు చాలా సహయోగం చేసేటువంటి గుణం ఉందనుకోండి, సాటి వ్యక్తికి సానుభూతి చూపించేటువంటి గుణం ఉంది మీలో. సో వ్యక్తి సడన్ గా యాక్సిడెంట్ లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోకుండా ఉన్నా కూడా మీరు వెళ్ళి అక్కడ అంబులెన్స్ పిలిచారు, అతనికి సపర్యలు చేశారు, చక్కగా కాపాడారు, ఆ వ్యక్తి మేల్కున్న తర్వాత మంచిగైన తర్వాత ఎంక్వైరీ చేస్తారు, ఎవరు నాకు హెల్ప్ చేశారు, మీ అడ్రస్ పట్టుకొని వస్తారు మీరు మర్చిపోయినా సరే. అప్పుడేమంటారు, అసలు ఇంకా జీవితంలో ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా ఫస్ట్ నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీకు ఎప్పుడు జీవితాంతం నేను రుణపడి ఉంటాను, ఎప్పుడు నాకు సహాయం ఫస్ట్ నన్ను అడగండి అంటాడు అతను. సో అతను సపోజ్ ఏదైనా బాధ కష్టం వచ్చి వ్యక్తి అతనికి ఇన్ఫార్మ్ చేయకపోయినా అలవాటుగా ఇంతకు ముందు ఎవరికి చెప్పాడో వాళ్ళతో హెల్ప్ తీసుకోవచ్చు. బట్ ఆ వ్యక్తికి తెలిస్తే ఎంత బాధపడతాడు అప్పుడు అతడు? మామూలుగా అయితే మనం ఏమైనా సహాయం అడగపోతే బాగా మంచిదైందిలే అనుకుంటాము. బట్ ఈ పరిస్థితులు ఈ రిలేషన్ లో చూడండి వాళ్ళకి ఇప్పుడు ఎంతగా అతడు కమిట్మెంట్ అనమాట, ఒక బాండ్, జీవితం అంతా నేను నీకు అంకితమైనాను అని ఎవరండి మనకి ఈ రోజు అంకితం భావంతో ఇలాగా మనకి కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళు? బట్ ఎందుకు వచ్చింది నాకు అది, ఆ ఎదుటి వ్యక్తితో ఆ ప్రేమ అంకిత భావాన్ని నేను సాధించగలిగాను జీవితాంతం కోసం అంటే ఒక చిన్న సహాయం నేను ఇచ్చాను అతడికి, అంటే ఒక్కసారి చూపించాను ఒక కాపరేషన్, దానికి రిటర్న్ ఎన్నిసార్లు వస్తుంది నాకు లెక్కలేని అన్నిసార్లు. సో నేను ఇచ్చింది ఏంటి అక్కడ? నేను పొందేదాని ముందు నేను ఇచ్చింది నథింగ్ అనమాట. సో అలాగే ఇవి ఎంత ఇస్తూ పోతే అంత మనకు పెరుగుతూ పోతాయి అనమాట స్పిరిచువల్ ట్రెషర్స్ ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా వర్క్ ఈజ్ వర్షిప్ అనేది మానవ సేవే, మాధవ సేవ అనేదైతే భావన ఉందండి. మనం ప్రతిదీ కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎప్పుడైతే చేస్తామో అంకిత భావంతో ఒక బాధ్యతగా, కనీస బాధ్యతగా మానవత్వంతో, అప్పుడు దాని ప్రతిఫలం మనకు అనేక రేట్లు రిటర్న్ వచ్చేదే ఉంది. ఆశించాల్సిన అవసరమే లేదు అక్కడ, మనం ఆశించినా ఆశించకపోయినా దాన్ని వచ్చేదే ఉంది. కాబట్టి ఆ సంతోషంతో మనం ఎప్పుడైతే చేస్తున్నామో అదొక సేవాభావం అనుకుని మనం ఎప్పుడైతే చేస్తామో దాని యొక్క సాటిస్ఫాక్షన్ మనకు ఎన్నో రెట్లు ఉంటుంది, ఎదుటి వాళ్ళకి కూడా మనం ఎంతో ఆనందాన్ని పంచిన వాళ్ళుగా ఉంటాం మన వ్యవహారంతో. సో ఈ రకంగా మనం చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేయొచ్చు, అందులో ఆశీర్వాదాలను కూడా మనం పొందుతూ ఉండొచ్చు.
థ్యాంక్స్ అండి. చూసారా ఎంత చక్కగా మన పనులు మనం నిర్వర్తించుకుంటూనే ఎంత బాగా ధ్యానంలో ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ధ్యానం చెయ్యటం కాదండి, ధ్యానంలో ఉండటం అని చాలా చక్కగా చెప్పారు సిస్టర్ ఉమారాణి గారు. అంటే మన పనులు మనం చేసుకుంటూనే, కళ్ళు తెరిచి కూడా మన పనులు మనం చేసుకుంటూనే ఆ పరమాత్మునితోనే మనం చక్కటి సంబంధం పెట్టుకోవచ్చు. పనినే దైవంగా భావించి సేవాభావంతో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆ పనిని కనుక మనం చేస్తే గ్యారంటీగా మనం పరమాత్మతో చక్కటి సంబంధం ఏర్పరచుకుంటాం, అదే రాజయోగం అని చాలా చక్కగా చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో మళ్ళీ మనం కలుసుకునేంత వరకు సెలవు. ఓం శాంతి.